சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம்.
மாண்டூக்கியோபனிஷத் உபோத்காத்தம் சூஸ்துனாம். நிர்துஷ்டம் பிரம்மா அண்டே தோஷரஹிதம் பிரம்மா, அது நீ ஸ்வரூபமே அனு செப்துனது சாஸ்திரம். ஆ தோஷரஹிதமைனட்டுவண்டி பிரம்ம நா ஸ்வரூபமனி நேனு எலா தெலுசுகோகலனு, தானிக்கோசம் சாஸ்திரம் செப்துனது. சாஸ்திரம் சதவடம் துவாரா அலௌகிக சப்த பிரமாணேன, ஆறு பிரமாணாலு உன்னை ஞானான்னு பொந்தடானிக்கு, பிரத்யக்ஷ அனுமான உபமான அர்த்தாபத்தி அனுபலப்தி லௌகிக சப்த அலௌகிக சப்தானி ஆறு பிரமாணாலு உன்னை. ஆறு பிரமாணாலோ சிவரிதைனட்டுவண்டி அலௌகிக சப்தம் அண்டே வேத சப்தம் துவாரா மாத்திரமே நுவு நீ நிஜஸ்வரூபான்னி பிரம்மமனி நுவு தெலுசுகோகலவு. அலௌகிக சப்தம் மகாவாக்கியம் அர்த்தம், வேத அந்த பாக மகாவாக்கியம் அலௌகிக சப்தம். தானி துவாரா மனம் ஈ யொக்க அஹம் பிரம்மாஸ்மி அனே ஜானான்னு மனம் பொந்தகலம். ஈ அலௌகிக வாக்கியம் மகாவாக்கியாన్ని மனம் தெலுசுகோவாலி அண்டே எலா தெலுசுகோவாலி, தாத்பர்யம் நிர்ணயம் దానికి కొరకు ఆరు లింగాలు చెప్పబడినాయి. ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు, ఆ గురువుగారు ఈ ఆరు లింగాలను ఉపయోగిస్తూ చెప్పాలి. ఉపక్రమోపసంహారౌ అభ్యాసో పూర్వతాఫలం అర్థవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే, పోయిన వారం అవన్నీ చెప్పాను. ఈ ఆరు లింగాలని ఉపయోగిస్తూ ఆ గురువుగారు తాత్పర్య నిర్ణయం చేయాలి. ఇలా ఆరు లింగాల ద్వారా నువ్వు చేసే శ్రవణమే శ్రవణం. ఆ గురువుగారు ఇటువంటి పద్ధతిలో నీకు నేర్పితే నీకు జ్ఞానం వస్తుంది అని క్రిందటి వారం చూశాం. అలా శ్రవణం చేయడం దేని కొరకు అంటే ఆత్మ అజ్ఞానం పోవడానికి శ్రవణం అన్నారు. అజ్ఞాన నివృత్తయే శ్రవణం అన్నారు. శ్రవణం మాత్రమే కాదు మననం కూడా చెయ్యాలి. మననం అంటే సందేహాలు పోయే వరకు మనం తిరిగి 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 తర్కం ద్వారా, తర్క సహాయంతో అంటే లాజిక్ అంటారు, యుక్తి సహాయేన శృతి సమ్మత యుక్తి సహాయేన మననం చెయ్యాలి. మననం అయిన తర్వాత ఎంతకాలం చెయ్యాలి అంటే టైం చెప్పలేం. ఒక్కొక్క వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. సంశయ నివృత్తి అంటారు. సంశయంతో కూడిన జ్ఞానం జ్ఞానం కాదు కదా. సంశయరహిత జ్ఞానం ఓన్లీ జ్ఞానం, అంటే సంశయం లేనటువంటి డౌట్ ఫ్రీ నాలెడ్జ్ అంటారు. అలా మననం చేసిన తర్వాత నిధిధ్యాసనం చెయ్యాలి. జ్ఞాన మార్గంలో మూడు మెట్లు, జ్ఞాన మార్గానికి మూడు మెట్లు, శ్రవణం మననం నిధిధ్యాసనం అన్నారు. శ్రవణం మననం నిధిధ్యాసనం. శ్రవణం అజ్ఞాన నివృత్త్యర్థం, మననం సంశయ నివృత్త్యర్థం. మరి నిధిధ్యాసనం దేనికి అంటే విపరీత భావన నివృత్త్యర్థం, మనలో విపరీత భావనలన్నీ పోవడానికి అన్నారు. మననం వరకు నేను క్రిందటి వారం చెప్పాను. ఇప్పుడు నిధిధ్యాసనం ఎలా చేయాలి అని చెప్పి చెప్తాను. నిధిధ్యాసనం అనేటువంటిది మన శాస్త్రంలో కొన్ని మెట్లు చెప్పబడినాయి. అందులో కూడా నిధిధ్యాసనం ఒక జ్ఞాని యొక్క జీవితాన్ని అనుసరిస్తూ ఇమిటేట్ చేయడం అన్నమాట. ఇమిటేట్ ద జ్ఞాని, అందరినీ అనుకరిస్తుంటాం కదా మనం. ముముక్షు అయిన వాడు జ్ఞానిని అనుకరించాలి. భగవద్గీత చదివేటప్పుడు రెండవ అధ్యాయంలో చెప్పాను, యాని స్థితప్రజ్ఞస్య లక్షణాన్ని తాని ముముక్షోహో సాధనాన్ని అని. ఏవైతే స్థితప్రజ్ఞుడికి జ్ఞానికి లక్షణములో అవే ముముక్షువుకి సాధనాలుగా ఉండాలి. ఆ జ్ఞాని ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా వ్యవహారం చేస్తాడు, వాళ్ళని చూస్తూ మనం ఇమిటేట్ చేస్తూ ఉంటే కొంతకాలానికి మనకు కూడా ఆ యొక్క సంస్కారం పెరిగి పెరిగి శాస్త్రం వెంటబడుతుంది. ఇది నిధిధ్యాసనంలో మొదటి మెట్టు. ఇట్లా చేయడం కూడా నిధిధ్యాసనం, మొదటి రకం నిధిధ్యాసనం. తర్వాత రెండవ విధమైనటువంటి నిధిధ్యాసనం ఏమిటంటే శాస్త్రంతోనే ఉండాలి ఎప్పుడు. అంటే శాస్త్రం టచ్ లేకుండా ఉండకూడదు. ఏమంటే టచ్ అంటే పుస్తకం పక్కన పెట్టుకుంటే రోజు మాండుక్యోపనిషత్ ఇలా టచ్ చేసుకుంటే సరిపోతుందా అంటే కాదు. ప్రతిరోజు చదవడం, క్యాసెట్లు వినడము, సీడీలు వినడము, గురువుగారి క్లాసుకి వెళ్ళడము, లేకపోతే మనంతట మనం మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చేసుకోవడం. శాస్త్రంలోనే ఉండాలి ఎప్పుడు. అంటే గ్యాప్ రాకూడదు, లాంగ్ గ్యాప్ రాకూడదు. 3 నెలలు అయింది క్లాస్కి వెళ్ళి, 4 నెలలు అయింది పుస్తకమే తెలియలేదు, అలా ఉండకూడదు. శాస్త్రంతోనే ఉండాలి ఎప్పుడు. ఒకవేళ ఊరికి వెళ్ళారనుకోండి, అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, 6 నెలలు వెళ్ళి తీరాలి కదా, అది కంపల్సరీ. ఏం చేయాలంటే సీడీలన్నీ మోసుకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి సీడీలు వింటూ కూర్చోవాలి. ఏదో విధంగా శాస్త్రంలో ఉంటూ ఉండడం రెండవ పద్ధతి నిధిధ్యాసనం. తత్చింతనం తత్కథనం అన్యోన్యత్ తత్ప్రబోధనం అంటారు. అదే చింతన చేస్తూ ఉండాలి, అదే మాట్లాడుతూ ఉండాలి. అలా ఉంటూ ఉంటే నిధిధ్యాసనంతో సమానం. మూడవ రకమైనటువంటి నిధిధ్యాసనం ఏమిటంటే సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అన్నారు. కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పారు, అది సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. అంటే ఏమిటి, శాస్త్రం వింటున్నప్పుడు, విన్న తర్వాత కూడా, అన్ని ఉపనిషత్తులు విన్న తర్వాత కూడా ఒక చోట కూర్చొని ప్రతిరోజు ఒక 20 నిమిషాలు శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మనః అని చెప్పి కృష్ణ పరమాత్మ అన్ని మెట్లు చెప్పారు. కూర్చున్న తర్వాత మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నేను శరీరాన్ని కాదు పంచకోశ విలక్షణ, అవస్థాత్రయ సాక్షి, తత్వబోధంతా నెమరు వేసుకోవాలి. అది తత్వబోధంలో ఏం చెప్పబడింది, పంచకోశ విలక్షణ అహం బ్రహ్మ ఆత్మ, అవస్థాత్రయ సాక్షి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థని సాక్షిగా చూసేవాణ్ణి నేను అని చెప్పి అలా ధ్యానం చేయాలి. ఇది సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. ఇంగ్లీష్లో చెప్పాలంటే వేదాంతిక్ మెడిటేషన్ అంటారు. వేదాంతిక్ మెడిటేషన్ షార్ట్ ఫామ్లో వేదిక్ మెడిటేషన్ అన్నారు. వేదిక్ నుంచి మొదలుపెట్టి వేదాంతిక్లోకి వెళ్ళాలి, వేదాంత ధ్యానం. అందుకని రామధ్యానం కృష్ణ ధ్యానం ఇంకేం ఉండవు. మనం రామధ్యానం కృష్ణ ధ్యానం దాటి వచ్చేసాం. ఏమండి ఇంకా వేదాంతానికి వచ్చిన తర్వాత రామధ్యానం కృష్ణ ధ్యానం వద్దా చెయ్యకూడదా అని అడిగితే ఏం చెప్పాలి. రామధ్యానం కృష్ణ ధ్యానం మొదటి మెట్టు, ఏకరూప ధ్యానం. అది అయిన తర్వాతనే నువ్వు అనేక రూప ధ్యానానికి వచ్చావు, విశ్వరూపానికి. అది అయిన తర్వాత అరూప జ్ఞానానికి వస్తున్నావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రామధ్యానం అంటే గో బ్యాక్ అంటే డీ ప్రమోషన్ అన్నమాట, డీ ప్రమోషన్ అవుతుంది. కనుక అహంగ్రహ ఉపాసన లాగానే ఆత్మధ్యానం చేయాలి, నేనే ఆత్మస్వరూపాన్ని అని చెప్పి ధ్యానం చేయడం. ఇది మూడవ మెట్టు. 4వ రకమైనటువంటి నిధిధ్యాసనం ఏమిటంటే బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం. బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం అంటే నడిచేటప్పుడు, తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు ప్రతి క్షణం నేను ఆత్మ అని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఎక్కడో విన్నట్టుగా ఉన్నదే అన్న 5వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారు. నడిచేటప్పుడు, తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా ప్రతిక్షణం నేను ఆత్మనే అనేటటువంటి జ్ఞానం ఉండాలి. అది బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాస. అలా ఏదో కొద్ది మందికి మాత్రమే ఉంటుంది, ఎంతో ఉత్తమ అధికారులకు మాత్రమే అది. సామాన్యంగా అందరూ నిధిధ్యాసనం కూర్చొని చేయాల్సిందే, వింటూ ఉండాలి శాస్త్రం. ఒక్కసారి వింటే సరిపోదండి తత్వబోధ. ఒక్కసారి వినడం వల్ల ఉపనిషత్తు భగవద్గీత జ్ఞానం రాదు. పునఃపునః పౌనఃపుణ్యేన శ్రవణం కుర్యాత్. 5 సార్లు తత్వబోధ, 5 సార్లు ముండకోపనిషత్తు, 5 సార్లు భగవద్గీత. స్వామిని మీరు 5 సార్లు చెప్తారా అని అడక్కండి. నేను ఒక్కసారే చెప్తాను, కానీ మీరు సీడీలు వినాలి, క్యాసెట్లు కానీ వినడం, లేకపోతే మీ నోట్స్ రాసుకున్నది చదువుకోవడం, తిరిగి తిరిగి చెయ్యాలి. అలా చేయిస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చాలా సంతోషం, చెయ్యకపోతే చెయ్యండి ఇప్పుడు. అప్పుడు 3వసారి వినేటప్పుడు తత్వబోధ ఇప్పుడు కానీ అర్థమవుతుందండి అంటాం. ముండకోపనిషత్, కేనోపనిషత్, కఠోపనిషత్, రోజు ఇదే పని. ఉదయం సాయంత్రం దాకా ఏం చేస్తాం, సాంబారు రసం కాసేపే కదా పెడతాం, వంట అయిన తర్వాత వింటూ ఉండడం. ఇవన్నీ కూడా నిధిధ్యాసనానికి మనకు పద్ధతులు చెప్పారు. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి త్వరగా అహం బ్రహ్మాస్మి నిష్ట వస్తుంది. చేసిన వాళ్ళకి నిష్ట వస్తుంది, లేకపోతే టీవీ చూస్తూ కాసేపు సీరియల్ చూస్తూ అప్పుడప్పుడు క్లాసు, ఒక వారానికి ఒకసారి స్వామిని వస్తారు, నమస్కారం చేసి పూలు పండ్లు ఇచ్చేసి కాస్త 4 మాటలు చెవిలో వేసుకుని వెళ్తామంటే నెక్స్ట్ బర్త్ అని అర్థం. అలా చేసేవాళ్ళకి నెక్స్ట్ బర్త్. అందుకని శ్రద్ధతో అదే పనిగా చదువుతూ వింటూ ఉండాలి. అలా చేసేవాళ్ళకి మాత్రమే మోక్షం వస్తుంది. చెప్పాలి కదా ఉన్న విషయం చెప్పేస్తున్నాను. స్వామిని ముందే మీరు చెప్పలేదనకూడదు, మళ్ళీ తర్వాత 10 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నేను చెప్పింది జ్ఞాపకం ఉండాలి కదా. మీరు చెప్పలేదని అనరనుకోండి, మీరు డైరెక్ట్గా ఎన్నోసార్లు చెప్పాను అని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను మళ్ళీ మళ్ళీ. సరే, ఈ విధంగా నిధిధ్యాసనం చెప్పిన తర్వాత మరొక ప్రశ్న వస్తుంది. మరొక ప్రశ్న ఏమిటంటే, ఏమండి ఈ వేదవాక్యం శబ్దం కదా, శబ్దమే కదా అది, ఆ శబ్దం మనకు ఈ బ్రహ్మ నేనే అని ఎట్లా తెలియజేస్తుంది అనే ప్రశ్న. ఒక శబ్దం, ఒక పదం, అహం నేను బ్రహ్మ అది ఒక పదం. అహం అనేది ఒక పదం, వర్డ్ అంటారు, పదం అంటే వర్డ్. బ్రహ్మ బ్రహ్మను, అస్మి అయి ఉన్నాను. గురువు గారు ఏం చెప్తున్నారు, తత్ త్వం అసి, ఆ బ్రహ్మము నువ్వే అంటున్నారు గురువుగారు. ఈ పదాల వల్ల నేను బ్రహ్మననే అనుభవం నాకు ఎట్లా వస్తుంది అని ప్రశ్న. నేను బ్రహ్మనని నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఒక పదం వల్ల తెలియడానికి మార్గం ఉన్నదా బ్రహ్మను గురించి అంటే, శాస్త్రం మళ్ళీ ఇంకొక అంటే లోతైనటువంటి ఒక గంభీరమైనటువంటి విషయాన్ని చెప్పబోతున్నది శాస్త్రం. ఒక పదం ఒక వస్తువును గురించి చెప్పాలి అంటే, మనకు జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. 5 నియమాలు ఉన్నాయి. 5 నియమాలు శాస్త్రంలో చెప్పబడినాయి. మన ఋషులు, గురువులు, ఆచార్య పరంపరలో అవన్నీ వస్తూ ఉన్నాయి. ఆ నియమాలు ఏమిటి, 5 నియమాలు అన్నారు. ఇప్పుడు ఈ పుష్పం ఉంది చూడండి, ఈ పుష్పం తెలుసుకోవాలి. పుష్పం జ్ఞానం కావాలి మనకు, దానికి కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని నియమాలు ఉండాలి. పుష్పం అనేది ఒక పదం, పుష్పం అనేది ఒక పదం, వర్డ్. ఈ పుష్పం అనే పదం మనకు పుష్ప జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇవ్వడానికి 5 నియమాలు ఉండాలి. 5లో 1 ఉండాలి కనీసం. 5లో 1 ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి, 4 ఉంటే మరీ మంచిది, 5 ఉంటే ఇంకా మంచిది. ఈ 5 నియమాలు లేకుండా ఒక పదం, వేద పదమైనా కావచ్చు, అలౌకిక పదం కావచ్చు, మామూలు పదం కావచ్చు, ఏ పదమైనా జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఏమిటండి ఆ నియమాలు అన్నారు. చాలా ముఖ్యమైనటువంటిది చెప్తాను. మొదటి నియమం రూఢిహి అంటారు. రూఢిహి అన్నారు. రూఢి అంటే ప్రసిద్ధి అన్నారు. ప్రసిద్ధి అన్నారు. ఒక పదం, ఒక వాక్యం మనం చెప్తే, ఒక మాట చెప్తే అది అందరికీ తెలిసి ఉండాలి ముందే. చాలామందికి తెలిసే ఉంటుంది, అది ప్రసిద్ధిగా తెలిసి ఉంటే మనకు జ్ఞానం వస్తుంది. ఏమిటంటే, నీళ్లు పల్లమునకు ప్రవహించును, వాటర్ ఫ్లోస్ డౌన్వర్డ్స్ అన్నారు. సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. తెలుస్తున్నదా లేదా? నీళ్లు ప్రవహిస్తున్నాయి అనేది తెలుసు మనకు, ప్రసిద్ధి అని అమ్మ చెప్పాలా ఏమిటి, నీళ్లు పోస్తుంటే కిందికి వస్తూ ఉన్నాయి, ప్రసిద్ధిగా తెలిసింది కాబట్టి ఆ నీరు అనగానే మనకు దానికి ప్రవహించే గుణం ఉన్నటువంటిదని తెలిసిపోతుంది. ప్రసిద్ధి అన్నమాట. నీరు పల్లమెరుగు అంటారు మన వాళ్ళు. మీ ఊళ్ళో ఎక్కడన్నా నీళ్లు పైకి వెళతాయా అండి అన్నాడు. ఏ ఊళ్ళో కూడా నీళ్లు పైకి వెళ్ళవు, క్రిందకే వెళతాయి అన్నాడు. ప్రసిద్ధి, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అన్ని కాలాలు దీన్ని రూఢి అంటారు. కనుక ఒక వస్తువు యొక్క జ్ఞానాన్ని పొందాలంటే దానికి ప్రసిద్ధిగా తెలిసిందైతే మనకు తెలిసిపోతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, నీరు ప్రవహిస్తుంది, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది. ఎలా తెలుసు అన్నారు, నువ్వు జంప్ చేస్తే ఎగిరితే కింద పడుతున్నావు కదా, అదే ఆకర్షణ శక్తి, దీన్ని రూఢి అంటారు. రెండవ నియమం ఏమిటంటే జాతి. ఒక పదాన్ని మనం తెలుసుకోవాలంటే ఒక జాతికి సంబంధించింది అయి ఉంటే కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తాం, ఆ వ్యక్తిని చూసి ఏ జాతికి చెందిన వాళ్ళు అంటే, ఒక వస్తువుని ఒక మనిషిని కనీసం తెలుసుకోవాలి అంటే వాళ్ళ జాతి తెలియాలి మనకు. మనుష్య జాతి, చెట్టు వృక్ష జాతి. కనుక చెట్టు జ్ఞానం వచ్చింది కదా, మనిషిని చూడంగానే మనుష్య జాతి. ఈ వ్యక్తి ఏ యొక్క జాతికి చెందినవాడు, మనుష్య జాతే, వృక్ష జాతే, జంతు జాతే అని అనుమానం వస్తుంది. ఈ వ్యక్తి మనుష్య జాతి, నేను చూసేటటువంటి ఈ వ్యక్తి మనుష్య జాతి. కనుక జాతి మూలంగా కూడా మనకు జ్ఞానం వస్తుంది, జ్ఞానాన్ని పొందగలం. దాన్నే స్పీషీస్ అంటారు, జెనరిక్ అంటారు ఇంగ్లీష్లో, జెనరిక్ ఆర్ స్పీషీస్. ఇది ఏ జాతి అండి, పుష్పజాతి. పుష్పజాతి వేరు, ఫలజాతి వేరు, వృక్షజాతిలో నుంచి వచ్చినవే ఇవన్నీ కూడా. కనుక ఒక జాతి ద్వారా మనకు తెలిసిపోతుంది. మూడవది ఏంటంటే గుణ, ఆ వస్తువుకి ఏమన్నా గుణం ఉండాలి. ఇది ఏం పువ్వు అండి అంటే, ఇది రోజా పువ్వు అండి అంటారా అనరు. ఏ మల్లెపువ్వుకి కొన్ని గుణాలు ఉన్నాయి, అది తెల్లగా ఉంటుంది. ఎర్ర మల్లెపువ్వులు చూసారా ఎక్కడన్నా, తెల్ల మల్లెపువ్వు అన్నారు. ఒక వాసన ఉన్నది, దానికి గుణం ఉన్నది. సో గుణం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు కదా, గుణం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఒక వస్తువుని తెలుసుకోవాలంటే దాని యొక్క గుణం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఎలాగంటే, ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తి ఒక 10 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ 10 మంది మనుషులే, మనుష్య జాతే, కానీ నేను ఒక వ్యక్తిని మాత్రమే నేను పిలవాలి. ఆ మనిషిని పిలుచుకురా అంటే ఏ మనిషిని పిలుచుకొస్తారు, ఏమండి 10 మంది ఉన్నారండి, అక్కడ ఎవరిని పిలవాలి, మనిష్య జాతే, కానీ ఎవరిని పిలవాలి అంటే ఆ పొడుగ్గా ఉన్నాడే ఆయన్ని పిలుచుకురా అన్న, అంటే టాల్ పర్సన్ అన్నాడు. 5 అడుగుల 11 అంగుళాలు అన్నాడు, 1 అంగుళం తక్కువ 6 అడుగులకి. 5 అడుగుల 11 అంగుళాలు, ఆడు పొడుగ్గా ఉన్నాడు ఆయన్ని పిలుచుకురా అన్నారు. అదేమైంది అప్పుడు, పొడుగు అనేటువంటిది గుణం. చూసారా, ఒక విషయాన్ని మనం గ్రహించాలి అంటే దానికి గుణం అన్నా ఉండాలి. ఇప్పుడు పొడుగ్గా ఉన్నవాళ్ళు చాలామంది పొడుగ్గానే ఉన్నారు, అందులో ఏ పొడుగైనా అని అంటే, ఏ పొడుగైనా అంటే ఎట్లా చెప్తామంటారు, ఆ కర్ర పట్టుకున్నాడే దండీ పురుష అన్నాడు. అక్కడ గ్రూప్ మనుషుల్లో కూడా పొడుగ్గా ఉన్న వాళ్ళల్లో కూడా కర్ర పట్టుకొని ఉన్నాడే ఆయన్ని పిలుచుకురా అన్నాడు. అది సంబంధ అంటాం, అది తర్వాత చెప్తాను. 4వది ఏంటంటే క్రియ. పొడుగ్గానే ఉన్నారు, బాస్కెట్బాల్ వాళ్ళందరూ పొడుగ్గానే ఉంటారు, వాడిని పిలుచుకురా అంటే ఎవరిని పిలుచుకొస్తామని, అందుకని ఆ పరిగెత్తే ఆయన్ని పిలుచుకురా అన్నాడు. పరిగెత్తుతున్నాడే ఆయన్ని పిలుచుకురా అన్నాడు. అప్పుడేమిటి, క్రియ. క్రియ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక క్రియ ద్వారా, పని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు 4-5 కార్లు వస్తూ ఉంటే రంగు ద్వారా అది మా కారు, ఎర్ర కారు మా కారు అంటారు. గుణం అంటే స్పీడ్గా వస్తుంది చూసారు, అది మా కారు అంటారు. అంటే పని అన్నమాట, పని ద్వారా మనం తెలుసుకుంటాం. 5వది ఏంటంటే సంబంధం. సంబంధం అంటే ఏమిటి? రిలేషన్ అన్నమాట. ఆ పొడుగుగా ఉన్న వాళ్ళల్లోనే, పరిగెత్తే వాళ్ళల్లోనే ఇంకొక పరిగెడుతున్నాడు, 4-5 పరిగెడుతున్నారండి అన్నాడు. ఆ ఎర్ర క్యాప్ పెట్టుకున్నాడే ఆయన్ని పిలుచుకురా అన్న. మనుష్య జాతి మాత్రమే సరిపోదు, పొడుగ్గా ఉండాలి, గుణం ఉండాలి, క్రియ పరిగెడుతూ ఉన్నటువంటి క్రియ ఉండి ఉండాలి. మరి 4-5 పరిగెడితే ఎట్లా తెలుసుకుంటావు అంటే ఆ ఎర్ర టోపీ పెట్టుకున్నాడే ఆయన్ని పిలుచుకురా అన్న. ఒకడు బ్లూ టోపీ పెట్టుకున్నాడు, ఒకడు వైట్ టోపీ పెట్టుకున్నాడు. అంటే సంబంధ, ఆ టోపీకి ఆయనకి సంబంధ. ఆ సంబంధం వల్ల కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మొత్తం ఎన్ని ఇప్పుడు? 5. రూఢి, జాతి, గుణ, క్రియ, సంబంధ. ఈ 5 నియమాలు ఉంటే ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే ఏమున్నాయి ఇందులో 5 అంటే, అదృష్టమో దురదృష్టమో 5 నియమాలు లేవు బ్రహ్మానికి. బ్రహ్మం ప్రసిద్ధంగా తెలిసినవాడు కాదు, పాపులర్లీ నాట్ నోన్. ఏమండి మీకు తెలిసా బ్రహ్మం? అమ్మ మీకు తెలిసా బ్రహ్మం అంటే, బ్రహ్మం ఎవరండి మాకు బ్రహ్మే కానీ బ్రహ్మ తెలియదు అన్నా. బ్రహ్మండి మాకు బ్రహ్మ తెలియదు అంటారే కానీ ప్రసిద్ధి కాదు కదా బ్రహ్మం. ప్రసిద్ధి అయితే కొంచెం మంది ఎందుకు వస్తారు క్లాసుకి? అందరు వచ్చేవాళ్ళే. అందుకని ప్రసిద్ధి కాదు బ్రహ్మం, తెలియదు అందరికీ. అంతేకాదు బ్రహ్మానికి జాతి ఉన్నదా ఏమిటి అంటే, ఇప్పుడు అనేక జాతులు ఉంటే ఒక జాతి బ్రహ్మం సంబంధించి ఉన్నాడు బ్రహ్మ అని చెప్పచ్చు. మనుష్య జాతి ఉన్నది, వృక్ష జాతి ఉన్నది, పశు జాతి ఉన్నది, జంతు జాతి ఉన్నది, కీటక జాతి ఉన్నది, ఇట్లా జాతులు అనేక ఉండడం వల్ల ఈ పర్టికులర్ జాతి అని చెప్పగలమండి. బ్రహ్మము ఒక్కడే, ఇంకా ఆయనకి జాతి ఉంటుంది, ఒక్కడే కదా బ్రహ్మం. అన్నమాచార్య కీర్తనలో ఏం పాట? బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్నారు. అంటే బ్రహ్మానికి జాతి ఉంటుందా? అప్పుడు జాతి లేదు, ప్రసిద్ధి లేదు, రూఢి లేదు, జాతి లేదు. పోనీ 3వది గుణం ఏదన్నా ఉన్నదా అండి బ్రహ్మానికి? అంటే తెలుపుగా ఉంటాడు, నలుపుగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు. బ్రహ్మానికి గుణం ఉండదా అంటే అది లేదు, నిర్గుణం బ్రహ్మ. రూల్డ్ అవుట్. పోనీ క్రియ ఏమైనా చేస్తాడా బ్రహ్మం అంటే, ఆయన ఏమైనా పాడతాడా బ్రహ్మము, లేదా నిద్రపోతూ ఉంటాడా, నడుస్తూ ఉంటాడా బ్రహ్మం, ఏమైనా పని చేస్తాడా, ఏమైనా శబ్దం చేస్తుంటాడా కాసేపు అంటే, ఏమీ చెయ్యండి ఆయన, ఆయన నిష్క్రియ అన్నాడు. క్రియ ఏమీ చేయడు, యాక్షన్లెస్ బ్రహ్మన్. 4వ పాయింట్ కూడా రూల్డ్ అవుట్. పోనీ బ్రహ్మకి ఏమైనా సంబంధం ఉందా ఎవరితో అన్నా? కొంచెం మాయతో కూడా కాస్త సంబంధం ఉండుంటే, ఆయనకి మాయతో సంబంధం ఉంది చూసారండి, ఆయన బ్రహ్మం అని చెప్పచ్చు. అది కూడా లేదు, మాయ లాంటితో కూడా సంబంధం లేకపోవడం అసంగ అన్నారు. సంగము లేదు. ఏమండి, ప్రసిద్ధి కానటువంటి, జాతి లేనటువంటి, గుణం లేనటువంటి, నిష్క్రియుడైనటువంటి, అసంగుడైనటువంటి బ్రహ్మాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? ఇంకా వచ్చి కూర్చుకూర్చు. అటువంటి బ్రహ్మాన్ని మనం ఎలా తెలుసుకుంటాం అని ప్రశ్న వస్తుందా రాదా? 5 నియమాలు ఉంటేనే ఒక విషయాన్ని తెలుసుకోగలమని చెప్పన్నారు. 5 నియమాల్లో ఒక్కటి కూడా లేదు బ్రహ్మానికి, ఇంకా బ్రహ్మాన్ని తెలుసుకుంటామని చెప్పి కూర్చోబెట్టి ఉపన్యాసం చెప్తున్నారే మీరు. 10 ఏళ్ళుగా చెప్తున్నారు, 13 ఏళ్ళుగా చెప్తున్నారు. 13వ సంవత్సరం అండి మనం చదవడం ఇక్కడ. 13 ఏళ్ళుగా మీరు వస్తున్నారు, నేను వస్తున్నాను. 5 నియమాలు లేవు బ్రహ్మాని గురించి తెలియజేస్తామంటున్నారు. మీరంతా కూడా మోసం చేస్తున్నారు అని అడుగుతారు జనం. అంటే అక్కడ చెప్తుంది శాస్త్రం, బ్రహ్మ అనుభవం అనేటువంటిది, జ్ఞానం రావడం అనేటువంటిది, ఒక విషయాన్ని తెలుసుకోవడం అనేటి శాస్త్రం ఏం చెప్తుంది? 4-5 సమాధానాలు చెప్తుంది శాస్త్రం దానికి. ఇప్పుడు 5 నియమాలు అర్థమైనాయి కదా, 5 నియమాలు లేవు కదా బ్రహ్మానికి, అయినప్పటికీ కూడా నువ్వు బ్రహ్మని తెలుసుకోగలవు అని అంటుంది శాస్త్రం. ఎలా అంటే ఇలా అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు మనం సమాధానం చెప్పాలి. చాలామంది అంటారు బ్రహ్మ లేదు, ఏం లేదు, బ్రహ్మను తెలుసుకోవడం కష్టం, అదంతా మనకు అసాధ్యం కాదంటారు. శాస్త్రం చెప్తుంది బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకోగలవు అంటుంది. ఎలాగంటే మొదటి సమాధానం ఏం చెప్తుందంటే, ఐదు నియమాలు అయిన తర్వాత ఆ బ్రహ్మము తెలుసుకోవాలి అంటే మొదటి నియమం సమాధానం ఏంటంటే శబ్ద ప్రవృత్తి నిమిత్తాన్ని అంటారు వీటన్నింటిని. ఐదింటిని ఏమంటారంటే శబ్ద ప్రవృత్తి నిమిత్తాన్ని. ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు ఏ ఉపనిషత్తుకి నేను. ఇది మాండుక్యం కదా, ఎంఫిల్ కోర్సు లాంటిది. శబ్ద ప్రవృత్తి, ప్రవృత్తి అంటే పని, పని అంటే దాని వైపుకు నడిపించడం. ప్రవృత్తి అంటే ఏంటి, అటువైపు నన్ను నడిపించడం. ఒక శబ్దం మనలో ఒక ఆలోచన కలుగజేస్తుంది. పుష్పం అని నేను అనగానే శబ్దం అది, అదేం పనిచేస్తుంది, ఏం పుష్పం అని చూసేటట్లు చేస్తుంది మిమ్మల్ని. పుష్పం అన్నారే ఏం పుష్పం అనే ప్రశ్న వస్తుంది. మల్లె పుష్పం, మల్లె పువ్వు. ఏమండి ఏ మల్లె పువ్వు, గుండు మల్లె పువ్వా, ఒంటి రెక్క మల్లె పువ్వా, ప్రశ్నలు వస్తాయారా. అది ప్రవృత్తి అంటారు దాన్ని, ఆకాంక్ష అంటారు. నిమిత్తం అంటే ఏమిటి, కారణం. శబ్ద ప్రవృత్తి నిమిత్తాన్ని అన్నారు. ఒక శబ్దం ప్రవృత్తి కలిగించాలి అంటే ఒక వ్యక్తిలో నిమిత్తం అంటే దానికి కారణాలు ఈ ఐదు నియమాలు. ఈ ఐదింటిని ఏమంటారు, శబ్ద ప్రవృత్తి నియమాహ, శబ్ద ప్రవృత్తి నిమిత్తాన్ని. నిమిత్తం అంటే కారణం. కనుక ఈ ఐదు నియమాలు శబ్ద ప్రవృత్తి నిమిత్తాన్ని. బ్రహ్మంలో శబ్ద ప్రవృత్తి నిమిత్తం లేదు అన్నారు. అయినప్పటికీ బ్రహ్మాన్ని గురించి చెప్తాం. ఎలా, మొదటి సమాధానం. ఇక్కడ నాలుగు సమాధానాలు చెప్పబోతున్నాం, చాలా ముఖ్యమైనటువంటి సమాధానాలు. బాగా నిటారుగా కూర్చొని వినాలి, స్ట్రైట్గా. మనం తాటిని చూసి, త్రాడును చూసి సర్పం అనుకుంటాం, త్రాడును చూసి సర్పం అనుకుంటాం. ఇప్పుడు మనకు సర్పం ఎలా తెలుస్తుందండి, సర్పాన్ని చూసి తాడును తెలుసుకుంటున్నాం. సర్పాన్ని చూసి, ఏ సర్పం, నిజమైన సర్పం కాదండి, స్నేక్ పార్క్లో ఉండే సర్పం కాదు. ఏ సర్పం అంటే తాటి మీద కనపడేటటువంటి త్రాడు చూసి, మసక చీకటిలో, మసక చీకటిలో త్రాడు చూసి పాము అనుకున్నాను నేను. పాము అనుకోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఆ పాము అనే భ్రమ వచ్చేసింది నాకు. ఇప్పుడు ఈ పాము మీకు కనపడుతున్నది, పామును చూస్తూ మీరు నిజంగా ఏం చూస్తున్నారు, త్రాడు చూస్తున్నారు అక్కడ. ఇప్పుడు పాము చూస్తున్నప్పుడు పాము లేకపోయినప్పటికీ మీరు పాముగా భ్రమించారు, సర్పభ్రమ. ఆ సర్పభ్రమ మనకేం తెలియజేస్తుంది, కొంచెంసేపు వెంటనే టార్చ్ లైట్ వేసాం. టార్చ్ లైట్ వేయంగానే ఏం తెలిసింది మీకు, తాడని తెలిసిపోయింది. ఇప్పుడు తాడు అని తెలుసుకోవడానికి మీకు ఎవరు సహాయపడ్డారు, టార్చ్ లైట్ సహాయపడింది. ఎందుకు టార్చ్ లైట్ వేయాలనిపించింది, సర్పం ఉన్నది ఏదో తెలుస్తున్నది అక్కడ, ఇది పామా తాడా అని అనిపించినప్పుడు వెంటనే లైట్ వేయంగానే త్రాడని తెలిసిపోయింది. సర్పం ఉన్నదా అక్కడ, సర్పం లేదు, సర్పం భ్రమ పోయింది. ఇప్పుడు మీకు ఏ జ్ఞానం వచ్చింది, త్రాడు జ్ఞానం వచ్చింది. త్రాడు జ్ఞానం వచ్చిందా లేదా. అలాగే ఈ ప్రపంచం అనే సర్పాన్ని చూస్తూ బ్రహ్మం అనే త్రాటిని మనం గ్రహించాలి. ప్రపంచం అనే సర్పం, అక్కడ ఉదాహరణలో అది, ప్రపంచం సర్పం కాదండి. ఆ ఉదాహరణలో సర్పమైన ఏదైతే అన్నామో ఇక్కడ ప్రపంచం, ప్రపంచం కనపడుతున్నది మనకు. శాస్త్రం చెప్తోంది ప్రపంచం కాదు, నువ్వు చూడవలసింది ఆ ప్రపంచం వెనుకాల ఏమున్నది అంటే బ్రహ్మం అంటుంది. నువ్వు సర్పాన్ని చూస్తున్నావు, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తున్నారు వరే సర్పం లేదు ఏం లేదు, లైట్ వేసుకో సరిగ్గా చూడు అక్కడ ఉన్న తాడే, నేనే రాత్రి పెట్టానన్నాడు. బావి మీద చుట్టు పెడతారు చూసారా, పల్లెటూళ్ళల్లో నీళ్లు లాగేటప్పుడు బావి మీద చుట్టుకోని ఉంటుంది. రాత్రిపూట మసక చీకట్లో వెళ్ళారనుకోండి తెల్లవారుజామున అది ఎలా కనపడుతుంది, పాములాగా కనపడుతుంది. మీరే చుట్టు పెట్టినా కూడా మీకు మళ్ళీ జ్ఞాపకం ఉండదు, భయపడతారు. కనుక ఆ పాము వెనకాల ఉన్నటువంటి విషయం ఏమిటి యాక్చువల్గా, త్రాడు. అదేవిధంగా ఇప్పుడు మీకు తాడు జ్ఞానం వచ్చిందా లేదా, శాస్త్రం చెప్తోంది ప్రపంచం కూడా అంతే, మీరు ప్రపంచాన్ని చూస్తున్నారు కానీ అది నిజంగా ప్రపంచం కాదు అది బ్రహ్మమే అన్నారు. బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ప్రపంచం ఒక ఉపలక్షణం అన్నారు. అర్థమైందా? ఈ యొక్క ప్రపంచం ద్వారా ఎలాగైతే పాము ద్వారా నువ్వు త్రాటిని తెలుసుకున్నావో, లేనటువంటి సర్పాన్ని నువ్వు భ్రమించావు ఉన్నదని, కానీ ఉన్నదేమిటక్కడ త్రాడు. దేని మీద నువ్వు సర్పాన్ని చూసావు, తాడు మీద. నీకు తాడు జ్ఞానం తెలియాలంటే సర్పభ్రమ పోవాలి, తాడు జ్ఞానం రావాలంటే సర్పభ్రమ పోవాలి. సర్పభ్రమ ఉన్నంతసేపు త్రాటు జ్ఞానం రాదు. మళ్ళీ ఒకసారి చెప్తాను, సర్పభ్రాంతి, ఇది సర్పము అని భావన ఉన్నంతసేపు మీకు త్రాటి జ్ఞానం వస్తుందా, రాదు. అదేవిధంగా ఇది ప్రపంచం, ప్రపంచం నేను చూస్తున్నాను, ఈ ప్రపంచం అంతా మనుషులు నామరూపాలు మీరు సత్యం అనుకున్నంతసేపు మీకు బ్రహ్మజ్ఞానం రాదు. అక్కడ త్రాటి జ్ఞానం రావడానికి, సర్పజ్ఞానం పోవడానికి, సర్పభ్రమ పోవడానికి ఏం చేశారు, లైట్ వేశారు. ఇక్కడ ప్రపంచ భ్రమ పోవడానికి, బ్రహ్మజ్ఞానం రావడానికి ఏం చేయాలి, ఏం టార్చ్ లైట్, శాస్త్రం టార్చ్ లైట్. శాస్త్రం టార్చ్ లైట్ వేయాలంటే టార్చ్ లైట్ స్విచ్ ఎక్కడుందో మీకు తెలియదు, దాన్ని వేయడానికి గురువు గారు కావాలి. శాస్త్రాన్ని గురువు గారు ఉపయోగించి ఆ టార్చ్ లైట్ వేస్తే ఆ బ్రహ్మన్ మనకు తెలుస్తుంది. కనుక ఇప్పుడు ప్రపంచం ఉన్నదా లేదు, బ్రహ్మమే నువ్వు ప్రపంచంగా చూస్తున్నావు, కనుక భ్రమలో ఉన్నావు అన్నారు. ఇది సమాధానం. అర్థమైందా? చాలా బాగా అర్థమైందా? రెండో సమాధానం చూడండి ఎలా చెప్తుందో. ఒక ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వెళుతున్నాం మనం, ఒక అడ్రస్, వారి ఇంటికి వెళ్ళాలి నేను, వారి అడ్రస్ ఎలా కనుక్కోవాలి, ఆ స్ట్రీట్లో అన్ని ఇళ్ళు ఒకే రకంగా ఉన్నాయి, ఫలానా వారి ఇంటికి వెళ్ళాలి నేను, నెంబర్ తెలియలేదు, ఆయన ఇల్లు ఎక్కడండి అని అన్నాడు. ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది అంటే ఒకే రకంగా ఉన్నాయి ఇళ్ళన్నీ కూడా, అంటే ఆయన ఫలానా పేరు మాత్రం చెప్పాడు, ఏమండి ఫలానా ఇంటికి వెళ్ళాలి, సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళాలండి అన్నాడు. ఎక్కడండి సుబ్రహ్మణ్యం గారి ఇల్లు అంటే ఒక వ్యక్తి చూపిస్తాడు, ఆ కాకి కూర్చోనుంది చూసావా ఆ ఇంటి మీద, ఆ కాకి కూర్చున్న గృహమే సుబ్రహ్మణ్యం గారి ఇల్లు అన్నాడు. కాకవత్ గృహం అన్నాడు. ఆ కాకి కూర్చున్నప్పుడు చూపించాడు, ఓహో అట్లాగా, అటుపక్క ఇటుపక్క కాకులు లేవండి, ఒకే ఇంటి మీద కాకి కూర్చోనుంది, కాకవత్ గృహం. అప్పుడు ఈయన ఇంటికి వెళ్ళాడు, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారంటే ఆ ఉన్నానయ్యా అన్నాడు. అబ్బా ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యం గారి ఇల్లు కనుక్కోవడానికి ఎవరు సహాయపడ్డారు, కాకి. రెండో రోజు వచ్చాడు అనుకోండి, మళ్ళీ కాకి కోసం కూర్చొని చూస్తూ ఉంటాడు. రెండో రోజు వచ్చాడు సుబ్రహ్మణ్యం గారింటికి, అయ్యో ఇవాళ కాకి లేదే సుబ్రహ్మణ్యం గారింటి మీద, ఎలా పోయేది ఇంటికి అని డౌట్ వస్తుందా? నిన్న చూశాను కదా కాకి ఉన్నప్పుడు, అదే ఇల్లు ఈ ఇల్లు అన్నాడు. కాకవత్ గృహం. ఇప్పుడు ఆ ఇంటి జ్ఞానం వచ్చిందా లేదా? అదేవిధంగా ఈ బ్రహ్మము ఎవరు అంటే దేహవత్ బ్రహ్మ అని చెప్పచ్చు. కాకవత్ గృహంలాగా తటస్థ లక్షణం, దేహంలో లభించేవాడే బ్రహ్మం అన్నాడు. బ్రహ్మం ఎక్కడుంటాడండి అన్నాడు, నీ హృదయంలోనే ఉంటాడు. హృద్దేశే అర్జున తిష్టతి అన్నాడు. పంచకోశ నిహితం అన్నారు. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, అంటే ఈ పంచకోశాల లోపల నిహితంగా గుహలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన బ్రహ్మమని తెలుసుకో అన్నాం. తైత్రీయంలో చదివామా, గుర్తున్నదా? అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విఘ్న. మర్చిపోవడానికి అంత సమయం కూడా లేదు. ఈ ఉపనిషత్తుకు ముందు చదివిన ఉపనిషత్తు కనుక ఐదు కోశాల లోపల ఎవరైతే లభిస్తూ ఉన్నాడో నేను 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 అంటూ వాడే బ్రహ్మమని తెలుసుకో అన్నారు. గుణం అక్కర్లేదు, క్రియా చెయ్యక్కర్లేదు, జాతి అక్కర్లేదు, సంబంధం అక్కర్లేదు. కానీ ఆ కాకవర్తి గ్రహం అన్నట్లుగా ఎలా తెలుసుకున్నావో, పంచకోశంలో నిహితమైనటువంటి వాడే బ్రహ్మం అన్నాడు. ఇంకా బ్రహ్మాన్ని తెలుసుకున్న తర్వాత ఈ పంచకోశాలు పట్టుకుంటూ కూర్చోవాల్సిన పని లేదు. కాకి 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 అని ఆలోచిస్తారా? బ్రహ్మాన్ని తెలుసుకున్న తర్వాత ఆ కాకి థ్యాంక్స్ చెప్తారా లేదా మనసులో? ఓ కాకా నీకు థ్యాంక్స్ అమ్మా ఈ ఇల్లు చెప్పావు అన్నట్లుగానే ఈ పంచకోశాలు అనేటే కాకి థ్యాంక్స్ చెప్పాలి. ఎలా అంటే దీని ద్వారా నేను బ్రహ్మాన్ని గ్రహించాను, ఈ శరీరం ద్వారా, ఈ మనస్సు ద్వారా, ఈ బుద్ధి ద్వారా ఈ బ్రహ్మాన్ని గ్రహించగలిగాను కనుక పంచకోశ నిహితం బ్రహ్మ అన్నారు. ఎక్కడున్నాడు బ్రహ్మం? పైన క్రింద అక్కడెక్కడ చూడకూడదు, ఈ శరీరంలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నేను 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 అంటూ ఉన్నాడు. అహం 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 అహమహమితి అన్నారు. హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి. సాక్షాత్ ఆత్మరూపంగా తెలుస్తున్నాడు నేను అనే విధంగా. అట్లా తెలుస్తున్నప్పటికి కూడా మనం ఎంత తెలియగలవాళ్ళం అంటే ఏదో విధంగా తెలుసుకోకుండా మేనేజ్ చేస్తున్నాం మనం. ఇంతటి తెలుస్తున్నప్పటికీ కూడా అది మన గొప్పతనం అండి. సరే, దీన్నే తటస్థ లక్షణం అంటారు. తైత్రీయ ఉపనిషత్తులో చెప్పాను తటస్థ లక్షణం. తర్వాత మూడవ మెట్టు చెప్తున్నారు ఎలా తెలుసుకోవచ్చు బ్రహ్మనంటే, ఒక వస్తువు అది కంటికి కనపడకపోయినా కూడా అది లేదు అనే దాని ద్వారా తెలుసుకుంటున్నావు. అనుపలబ్ధి అంటారు. ఒక వస్తువు లేకపోయినప్పుడు కూడా దాని జ్ఞానం వస్తున్నదా లేదా? ఒక వస్తువు అనుపలబ్ధి అంటే అభావం, అభావం అంటే లేకపోవడం, దాని జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఒక తల్లి పిల్లవాడికి చెప్తోంది, అరే ఆ ఖాళీ గ్లాస్ తీసుకురా అంటుంది. ఖాళీ గ్లాస్, ఎంటీ గ్లాస్. ఆ ఖాళీగా ఉన్న గ్లాస్లో ఏముంటుందండి? ఖాళీగా ఉంటుంది. ఏమీ లేని గ్లాసులో ఏమీ లేని దాన్ని తీసుకురా అంది. వాడికి జ్ఞానం వచ్చిందా లేదా? అనుపలబ్ధి అది ఏమీ లేదు అందులో చూస్తే, అయినా వాడికి జ్ఞానం వచ్చింది. అంటే ఏమీ లేనటువంటి దాన్ని ఖాళీ గ్లాస్ అన్నప్పుడు కూడా వాడికి జ్ఞానం వచ్చింది అన్నాడు. అట్లాగే బ్రహ్మం మనకు కంటికి కనపడకపోయినప్పటికీ కూడా, చెవులకు వినపడకపోయినప్పటికీ కూడా ఆ బ్రహ్మని నువ్వు ఎట్లాగైతే, ఇక్కడ ఏమున్నది అంటే కుండ లేదు అంటారు. కుండ లేదు అంటారు. ఇక్కడ డెస్క్ మీద కుండ లేదు కదా, కుండ ఉన్నదా డెస్క్ మీద? పువ్వులు ఉన్నాయి కానీ కుండ లేదు. ఇప్పుడు కుండ లేదు అన్నప్పుడు మీకు ఏం జ్ఞానం వచ్చింది? కుండ లేదు అనే జ్ఞానం వచ్చింది. అట్లయితే బ్రహ్మ లేదు అనే జ్ఞానం వచ్చేస్తుందండి అన్నాడు. ఉదాహరణ ఎక్స్టెండ్ చేయకూడదు. ఎలాగైతే ఇక్కడ జ్ఞానం వచ్చిందో, ఏమీ లేదు, ఇది కాదు, ఇది కాదు బ్రహ్మం అని చెప్పేటప్పుడు ఆ ఏది లేదు లేదని ఏదంటున్నాడో వాడే బ్రహ్మం అని తెలుసుకుంటాడు. లక్షణావృత్తి అంటారు దీన్ని. భాగత్యాగ లక్షణావృత్తి ఇంప్లికేషన్ అంటారు. దానికి ఇంకొక ఉదాహరణ మీకు అర్థం కావాలంటే, క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఒక స్టూడెంట్ని అడుగుతారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. అంటే అర్థం ఏమైపోయిందో తెలుసా మీకు? క్లాస్ అయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఎటువైపు వెళుతున్నావు అని అడుగుతారు. అంటే అర్థం ఏమిటి? నేను ఫలానా వైపు పెడుతున్నానని మీరు చెప్పరు. ఏమి ఎక్కడ డ్రాప్ చేయాలి నిన్ను అని అడుగుతారు. అడుగుతారా లేదా? ఆవిడ అడిగిందా నిన్ను డ్రాప్ చేయమని? అడగలేదు కదా. కానీ ఆవిడ అడిగిన ప్రశ్న ఏమిటి, మీరు ఎటువైపు వెళుతున్నారంది. ఆ ఎటువైపు వెళుతున్నారు అన్నప్పుడు, ఫ్రిచ్ సైడ్ యు ఆర్ గోయింగ్ అన్నప్పుడు మీరేం సమాధానం ఇవ్వాలి, ఐఎమ్ గోయింగ్ సచ్ అండ్ సో అనే, ఈ సైడ్ వెళ్తారో ఆ సైడ్ వెళ్తా అని చెప్పాలి. మరి మీరేం చెప్పారు, నేను డ్రాప్ చేస్తాను, నేను అటువైపు వెళుతున్నాను అన్నారు. అంటే అడగకపోయినప్పటికీ కూడా మీరు అర్థం చేసుకున్నారా లేదా? ఏమండి, ఎలా అయిందండి మీకు జ్ఞానం వచ్చిందండి? ఆ జ్ఞానం ఆవిడ అడగనటువంటి విషయాన్ని మీకు జ్ఞానం ఎట్లా వచ్చిందండి అన్నారు. వస్తుందండి అది అంతే అన్నారు. బ్రహ్మం కూడా అంతే, దీన్ని లక్షణ అంటారు. దానికి ఇంకొక ఉదాహరణ పురాణాల్లోంచి చెప్తాను. రాముల వారిని ఎవరు, నీ భర్త అని సీతను అడుగుతున్నప్పుడు, సీతాదేవి అనసూయ అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. అందరూ రాముల వారెవరు, సీత మీ వారెవరమ్మా అని అడుగుతున్నారు. మీ వారెవరు, అక్కడ చాలామంది మగవాళ్ళు నుంచొని ఉన్నారు, మీ వారెవరో చెప్పమ్మా అంటే, ఆ రోజుల్లో స్త్రీలు చూపించరు కదా భర్త పేరు, చూపించి ఆయనే మా ఆయనని చెప్తారా? ఆ రోజుల్లోనండి చెప్పరు. సీత సిగ్గుపడింది చెప్పకుండా. వీళ్ళందరూ ఏం చేశారంటే సీతను అడుగుతున్నారు, ఆ పొట్టిగా ఉన్నాడే ఆయన, ఆ నల్లగా ఉన్నాడే ఆయన, ఇట్లా అడుగుతూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు చెప్తే సీత తల ఆడిస్తున్నది అని చెప్తున్నది. లక్ష్మణుడు తెల్లగా ఉంటాడు, ఆ తెల్లగా ఉన్నాడే ఆయన అని అడిగారట. ఆహా కాదన్నారట. ఆజానుబాహుడుగా ఉన్నాడు ఒక ఆయన, చేతులు మోకాళ్ళ దాకా ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాడే ఆయన, నీలంగా కనపడుతున్నాడే ఆయన అంటే ఏం మాట్లాడలేదుట. తల కూడా ఆడించలే, అక్కడంతా తల అట్లా ఇట్లా అన్నది, ఇక్కడ ఏమిటి ఇట్లా కూడా అనలే. మెదలకుండా ఉన్నది సీత. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, చెప్పకుండానే చెప్పడం. చూసారా, ఇంప్లికేషన్ అంటారు, టెల్లింగ్ వితౌట్ టెల్లింగ్ అన్నారు. ఏమిటండి ఈ పద్ధతి అన్నారు. ఇదేనండి పద్ధతి, శాస్త్ర పద్ధతి ఇలా ఉంటుంది. కనుక ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కొంచెం మేధస్సు కావాలి. మీలాంటి వాళ్ళు స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరికీ అర్థం అవుతుంది. సరే, కనుక అనుపలబ్ధి, తర్వాత లక్షణావృత్తి, వీటి ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకోగలం. 5, శబ్ద ప్రవృత్తి నియమాలు లేనప్పటికీ కూడా, శబ్ద ప్రవృత్తి నిమిత్తాలు లేనప్పటికీ కూడా బ్రహ్మని తెలుసుకోగలము. ఎలాగైతే కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నామో అదేవిధంగా తెలుసుకుంటామన్నాం. దట్ విల్ మేనేజ్ టు అండర్స్టాండ్ అన్నారు. అందుకే చాలామందికి బ్రహ్మాన్ని గురించి తెలియదు. ఇప్పుడు అర్థమైందా, ఇవన్నీ చెప్పాలి శాస్త్రం. ఇది కాదు పరంపర అంటారు. ఈ పరంపర లేకుండా ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు, చెప్పినా అర్థం కాదు. అర్థమైనట్లు ఉంటుంది కానీ బ్రహ్మజ్ఞానం రాదు, జ్ఞానం వచ్చినట్లుంటుంది కానీ నిష్ఠ రాదు. అందుకే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అన్నారు కృష్ణ పరమాత్మ. సరే, తర్వాత ఇప్పుడు 5 ప్రవృత్తి నిమిత్తాలు అయిపోయినాయి. తర్వాత ఏమిటి అంటే, జ్ఞానం 2 విధాలు, జ్ఞానం 2 విధాలు, పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం. బ్రహ్మ ఉన్నాడు ఉన్నాడు అంటుంది శాస్త్రం. ఉన్నాడు అన్నంత మాత్రాన మనకేమిటి ప్రయోజనం? కుంభమేళ కుంభమేళ చూపిస్తున్నారు టీవీలో, వింటున్నాం న్యూస్ పేపర్లో, కుంభమేళ బాగుంది బాగా జరుగుతుంది అన్నారు. పరోక్ష జ్ఞానమా అపరోక్ష జ్ఞానమా? పరోక్ష జ్ఞానం, ఇండైరెక్ట్ నాలెడ్జ్. ఎన్ని పేపర్లు విన్నా ఎంత టీవీలో చూసినా మీకు వచ్చిన జ్ఞానం కుంభమేళ గురించి, ఇప్పుడే కదా అయింది కుంభమేళ, ఆ కుంభమేళ గురించి వచ్చిన జ్ఞానం పరోక్ష జ్ఞానం. ఎప్పుడు ప్రత్యక్ష జ్ఞానం వస్తుంది మీకు? అపరోక్ష జ్ఞానం అంటే ప్రత్యక్ష జ్ఞానం, డైరెక్ట్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది? అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి చూస్తేనే మీకు అపరోక్ష జ్ఞానం వస్తుంది. బద్రీనాథ్ అంటారు, అది చూస్తే కదా మనకు తెలుస్తుంది. నేను ఇప్పుడు ఈ పువ్వు చూపిస్తాను మీకు, ఈ పువ్వు మంచి వాసన అని అన్నాను, మంచి వాసన వస్తుంది నాకు తెలుస్తుంది. మీకు ఇప్పుడు పరోక్ష జ్ఞానమా అపరోక్ష జ్ఞానమా? నాకు అపరోక్ష జ్ఞానం, నేను చూశాను వాసన ప్రత్యక్షంగా. మీకు పరోక్ష జ్ఞానం. కనుక జ్ఞానంలో ఏ జ్ఞానం గొప్పది? అపరోక్ష జ్ఞానం అండి. పరోక్ష జ్ఞానం జ్ఞానమే కాదు. అందుకని మీరు అక్కడికి వెళ్ళే వరకు మీకు నిద్ర పట్టదు. ఏమోనండి, టీవీలో చూసా కానీ డైరెక్ట్గా వెళితే కానీ నాకు అని అనిపిస్తుంది. గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, అంటే టీవీలో చూస్తున్నావు కదా, తిరుపతి బాలాజీని టీవీలో చూస్తున్నావు కదా. లేదండి, టీవీలో చూసినా కూడా ఇది పరోక్షమే కదా, అపరోక్షంగా చూడాలని, డైరెక్ట్గా చూడాలి. అందుకని మ్యాంగో జ్యూస్ స్వీట్గా ఉంది, స్వీట్గా ఉందంటే ఎట్లా తెలుస్తుంది? నాకు ఇవ్వండి, తాగి చూస్తానంటారు. కనుక మీకు ఏ జ్ఞానం అయితే ఇష్టపడతారు, అపరోక్ష జ్ఞానం అయితే ఇష్టపడతారు, కానీ పరోక్ష జ్ఞానానికి ఇష్టపడం కదా. అర్థమైందా? కనుక అపరోక్ష జ్ఞానం కావాలి. ఆ అపరోక్ష జ్ఞానం పొందాలి అంటే ఇక్కడ వేదాంతం వాక్య బోధ చెప్తుంది, బ్రహ్మ అనుభవం పొందాలి అంటే ఇది అపరోక్షంగానే అందరికీ బ్రహ్మ అనుభవం ప్రతివారికి ఉన్నది అంటుంది శాస్త్రం. శాస్త్రం ఏం చెప్తుంది? బ్రహ్మ అపరోక్షం అన్నారు. ఎలా తెలుసండి మీకు అన్నారు? శాస్త్రం చెప్తుంది జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ, మూడు అవస్థలు ఉన్నాయి మనకు, ద్వైత అనుభవం, అద్వైత అనుభవం. బ్రహ్మ అనుభవం అనేటువంటిది అద్వైత అనుభవం. బ్రహ్మ అనుభవం, అద్వైత అనుభవం. ఉదాహరణకి జాగ్రత్త అవస్థ ఉన్నారు, ఇప్పుడు మీరు ఏ అవస్థలో ఉన్నారు? తమిళ అవస్థ, తెలుగు అవస్థ తీసుకోవాకండి. సంస్కృతంలో జాగ్రత్త అవస్థ అంటే మేలుకుని ఉన్న స్థితి, వేకింగ్ స్టేట్ కదా. ఇప్పుడు అందరూ మీరు వేకింగ్ స్టేట్లోనే ఉన్నారా? ఉన్నారా? అబ్బా, ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఆయన పురుషుడు, ఈమె స్త్రీ, ఇవి పుష్పాలు, ఇది మైకు, ఇవన్నీ భేదాలు తెలుస్తున్నాయి కదా. ఇది దీన్నే ద్వైతం అంటాం. ఇప్పుడు మీకు ఏ అనుభవం వస్తున్నది దీని జాగ్రత్త అవస్థలో? మా భర్త గారు, మా భార్య, మా పిల్లలు, అనేకమైనటువంటి అనుభవాలు వస్తున్నాయి మీకు. అనుభవం అంటే ఏమిటి? ఎక్స్పీరియన్స్, జ్ఞానం. ఇది కుర్చీ, ఇది మేడ, ఇది లైటు, ఇది బల్బు, ఇది ఫ్యాను అని వస్తున్నాయా లేదా? అనేకమైనటువంటి రావడాన్ని ద్వైత అనుభవం అంటారు జాగ్రత్త అవస్థలో. ఇప్పుడు మీరు అందరూ జాగ్రత్త అవస్థలో ఉన్నారు కనుక మీకు ద్వైత అనుభవం ఉన్నది ఇప్పుడు ఉన్నారు. సందేహమా? మీరు పెట్టుకున్న కళ్ళజోడు వేరు, మీరు కట్టుకున్న చీర వేరు, మీరు పెట్టుకున్నటువంటి ఉంగరం వేరు, మీరు వేసుకున్న గొలుసు వేరు. గొలుసు ఉంగరం కాదు, ఉంగరం గొలుసు కాదు, కళ్ళజోడు చీర కాదు, చీర కళ్ళజోడు కాదు. ఈ జ్ఞానం ఎందులో అయితే ఉంటుందో అది జాగ్రత్త అవస్థ. తత్వబోధ చదివి ఉంటే ఇంతసేపు నేను చెప్పక్కర్లేదు, తత్వబోధలో జ్ఞాపకం ఉంటే చాలా మంచిది. జాగ్రత్త అవస్థ అంటారు. మరి రెండో అవస్థ ఏమిటండి? రాత్రి నిద్రపోయేటప్పుడు కళ వస్తుంది, స్వప్న అవస్థ అన్నారు. స్వప్నంలో కూడా ద్వైతం ఉంటుందా ఉండదా? ద్వైతం ఉంటుంది. అంటే ఏమిటి? కళలో కూడా మీ అబ్బాయి కనపడతాడు, అమ్మాయి కనపడుతుంది, కారు కనపడుతుంది, ఇల్లు కనపడుతుంది. స్వప్నంలో కూడా ద్వైతం ఉంది, భేదాలు కనపడుతున్నాయి కదా. వాళ్ళు కనపడితే పర్వాలేదండి, పిల్లి కనపడుతుంది, పులి కనపడుతుంది అన్నాడు, ఏవైనా కనపడవచ్చు, ద్వైతం ఉంది కదా. కానీ ఆ స్వప్నం అయిపోయిన తర్వాత బాగా గాఢ నిద్రలోకి జారుకుంటారు, అక్కడ ద్వైతం ఉన్నదా? గాఢ నిద్రలో, డీప్ స్లీప్ ఈజ్ దేర్ డ్యుయాలిటీ అన్నారు. ఇన్ డీప్ స్లీప్ అక్కడ మా అబ్బాయి జ్ఞాపకం రాడు, అమ్మాయి జ్ఞాపకం రాదు, భార్య భర్తని, ఇల్లని, కారుని ఏమి జ్ఞాపకం లేవే, అన్నీ మర్చిపోయినాను. మీ శరీరం జ్ఞాపకం ఉందా పోని అంటే అది కూడా జ్ఞాపకం లేదండి అన్నాడు. పోనీ నువ్వు నిద్రపోతున్నావని నీకు జ్ఞాపకం ఉందా నిద్రపోయేటప్పుడు అంటే అది కూడా లేదండి అన్నాడు. అంటే ద్వైతం ఉన్నదా అక్కడ? ద్వైతం లేదు అంటే ఏమున్నది అక్కడ? అద్వైతం. నిన్ను మీరు ఉన్నారా లేదా అక్కడ? ద్వైతం లేకుండా మీరు ఉన్నారా లేదా? ద్వైతం అనుభవం లేకుండా ఎవరైతే ఉన్నారో వాడే బ్రహ్మం. అర్థమైందా? అద్వైత అనుభవం ఉన్నదా లేదా మీకు ఇప్పుడు చెప్పండి. గాఢ నిద్రలో మీకు అద్వైత అనుభవం ఉన్నదా లేదా? పట్రిమండ్రం అంటే భేదం లేకుండా అందుకనే అన్నమాచార్యులు వాడు పాడారు అంద ఆ పాటలోనే బ్రహ్మం ఒక్కటే పాటలో. నిండారరాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్ట భూమి ఒకటే అని పాడారు. చూసారా, అంటే రాజుగారి నిద్ర బంటు నిద్ర ఒక్కటే. మాండుక్యం పాడారు ఆయన. ఈ పాడేవాళ్ళందరికీ మాండుక్యం తెలియదు, కానీ మాండుక్యం చదివితే కానీ అన్నమాచార్య కీర్తన అర్థం కాదు. ఇక్కడ ఆంధ్ర ఎంత ఎక్కడ చూసినా అన్నమాచార్య కీర్తనే ప్రాపగేషన్ అన్నమాట. ఒక్క పాటలో వేదాంతం మొత్తం చెప్పారు ఆయన. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, తందనాన బళ తందనాన, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. అంటే ఏమిటి? అద్వైత అనుభవ అన్నారు. ఇప్పుడు మీకు బ్రహ్మ అనుభవం కావాలా? సపరేట్గా ప్రతిరోజు రాత్రిపూట నిద్రలో బ్రహ్మ అనుభవం వస్తూనే ఉన్నది. కనుక మనకు బ్రహ్మ అనుభవం, వీఆర్ నాట్ ల్యాకింగ్ బ్రహ్మన్ ఎక్స్పీరియన్స్. అంటే ఏమిటి? బ్రహ్మ అనుభవం లేకపోవడం అనేటువంటిది ఎవరికీ లేదు. మరి ఏమిటండి లేదన్నాడు. ఆ బ్రహ్మ అనుభవం నేను బ్రహ్మాన్ని అనే జ్ఞానం లేదు. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది? నీకు బ్రహ్మ అనుభవాన్ని నేను ఇవ్వక్కర్లేదు. శాస్త్రం చూడండి ఇంటెలిజెంట్గా ఏం చెప్తుందో, నువ్వు బ్రహ్మమే, నీకు బ్రహ్మ అనుభవం రోజు వస్తున్నది నిద్రలో. అన్ని ఉపనిషత్తుల్లో మాట్లాడుతుంది ఈ విషయం. బృహదారణ్యక ఉపనిషత్తులో చాలా ఎక్కువగా, ప్రశ్నోపనిషత్తు, బృహదారణ్యక, చాందోగ్యం, నిద్ర గురించి సతాసౌమ్య సంపన్నోభవతి. ప్రతిరోజు మనం నిద్రలో మన సద్బ్రహ్మాన్ని, స్వరూపాన్ని మనం అందులో లయిస్తున్నాం. కానీ బ్రహ్మ అనుభవం ఉన్నప్పటికీ కూడా నేను ఆ బ్రహ్మాన్ని అని మనకు తెలియదు. ఇప్పుడు మీకు అజ్ఞానం ఉన్నదా బ్రహ్మ అనుభవం లేదా? అజ్ఞానం జ్ఞానం లేదా బ్రహ్మ అనుభవం లేదా? బ్రహ్మ జ్ఞానం లేదా మనకు బ్రహ్మ అనుభవం లేదా? జ్ఞానం లేదు. కనుక మీకు ఇప్పుడు కావాల్సింది ఏమిటి? బ్రహ్మ అనుభవం కాదు, జ్ఞానం. అర్థమైందా? కనుక ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికే ఈ యొక్క బోధ. ఏ బోధ? ఆత్మబోధ. మాండూక్యోపనిషత్తు అప్పా ఎంత కష్టం చూడండి. కనుక ఈ మాండూక్యోపనిషత్తు చదవాలి అంటే ఇంత ఫౌండేషన్ కావాలి, స్ట్రాంగ్ ఫౌండేషన్. కనుక బ్రహ్మ అనుభవం లేనివాడు ఎవరు లేరు. ప్రతి వ్యక్తికి బ్రహ్మ అనుభవం ఉన్నది, కానీ ఆ బ్రహ్మను నేనే అనే జ్ఞానం లేకపోవడం వల్ల శాస్త్రం జ్ఞానాన్ని ఇస్తున్నది కానీ బ్రహ్మ అనుభవాన్ని ఇవ్వాల్సిన పని లేదు. శబ్ద ప్రవృత్తి నియమాలు నిమిత్తాలు లేకపోయినప్పటికీ కూడా బ్రహ్మం అనేది ఇప్పుడు ఆ నిద్రలో నేను ఉన్నాను, అపరోక్షంగా అద్వైత అనుభవం ఉన్నది. పరోక్షమా అపరోక్షమా? పరోక్షంగా ఉన్నదా ఆ అనుభవం? మెలకు వచ్చిన తర్వాత ఏం చెప్తారు మీరు? నిద్ర లేచిన తర్వాత అహం సుఖం అశ్వాప్సం న కించిద్ అవేదిషం, నేను బాగా నిద్రపోయినానండి రాత్రి, ఐ స్లెప్ట్ వెల్, ఐ డు నాట్ నో ఎనీథింగ్ అంటారు. పొద్దున లేవగానే అబ్బా నేను ఎంత గాఢ నిద్రపోయినానో తెలుసా, ఏమీ తెలియలేదు నిద్రలో, ఏ వర్షం వచ్చింది పిడుగులు పడ్డాయి అసలు అది కూడా తెలియలేదు అన్నాడు. వర్షం వచ్చింది పిడుగులు పడినే అది తెలియలేదు అనే అనుభవం ఉన్నదా లేదా మీకు? ఆ జ్ఞానం ఉన్నదా లేదా? అంటే అక్కడ బ్రహ్మాన్ని అనుభవం ఉండి ఉన్నది మనకు, కానీ ఆ బ్రహ్మ నేననే జ్ఞానం లేదు. అందుకని ఉపనిషత్తు చెప్తుంది అది నేను ఉన్నాను నిద్రలో రాత్రి, శరీరం మర్చిపోయినప్పటికీ కూడా, అన్నీ మర్చిపోయినప్పటికీ కూడా నేనున్నాను అనేది పరోక్ష అనుభవమా అపరోక్ష అనుభవమా? పరోక్షం అంటే ఇండైరెక్ట్ అండి, అపరోక్షం అంటే డైరెక్ట్. ఇప్పుడు నేను బాగా నిద్రపోయినాను అనేటువంటిది పరోక్ష అనుభవమా ప్రత్యక్షం అపరోక్ష అనుభవమా? అపరోక్ష అనుభవం, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. మీకు ఎలా తెలుసు? మీరే కదా చెప్తున్నారు బాగా నిద్రపోయినానని. అపరోక్ష అనుభవం. కనుక అపరోక్ష అనుభవమే జ్ఞానం. అర్థమైందా? ఆ అపరోక్ష జ్ఞానాన్ని ఇవ్వడానికి శాస్త్రం ముందుకొస్తున్నది. ఇప్పుడు మన ముందుకి రెడీయా అని అడుగుతున్నారు. మాండూక్యోపనిషత్తు చదవడానికి రెడీగా ఉన్నారా అని. త్వరగా చెప్పండి స్వామిని, 3 వారాల నుంచి మాకు సస్పెన్స్లో పెడుతున్నారు మాండక్యోపనిషత్ అన్నారు. ఇంకా కాలేదు, ఉన్నది. ఇప్పుడు మాండక్యోపనిషత్ అనేది చాలా చిన్న ఉపనిషత్తు, పెద్ద బ్యాక్గ్రౌండ్ అయిపోయిందండి ఉపోద్ఘాతం. ఇప్పుడు ఉపనిషత్తులోకి వస్తున్నాం. మాండక్యోపనిషత్ అనేటువంటిది ఒక చిన్న ఉపనిషత్తు, 12 మంత్రాలే. అన్నిటికంటే చిన్న ఉపనిషత్తు, 12 మంత్రాలు. చెప్పాను కదా, ఊసి ములగాయ అంటారు వాళ్ళు తమిళంలో, అదే పిచ్చి మిరపకాయ, చిన్న మిరపకాయ, చిన్నదే కానీ కారం, కొడికితే కారం. అదేవిధంగా మాండక్య ఉపనిషత్తు ఊసి ములగాయ లాంటిదని చెప్పాను. ఈ మాండక్య ఉపనిషత్తు మండూక అనే ఋషి ఈ మంత్రాలన్నీ విన్నారు, మంత్రద్రష్ట ఆయన. మాండక్య ఉపనిషత్తు అని పేరు ఎందుకు వచ్చిందంటే, మండూక అనే ఋషి ఈ మంత్రాలన్నింటినీ కూడా విని మనకు అందించారు. మండూక, మండ్ అంటే ఆనందం అని అర్థం, ఆనందాన్నిచ్చేవాడు అని అర్థం. మండ్ ధాతు, మండయతి అంటే ఆనందమునిచ్చువాడు. ఏ ఋషి మాండూక్య మండన అంటే మాండూక్య అనే ఋషి ఆ మంత్రాలు విని మనకి వాటి ద్వారా ఆనందాన్ని ఇస్తున్నాడు, ఆయన పేరు మాండూక్య. కనుక మాండూక్య ఉపనిషత్తు అని పేరు దీనికి, ఒక రకంగా ఒక అర్థం. రెండవ అర్థం ఏంటంటే, మండూకం అంటే కప్ప. కప్ప ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నది అక్కడికి గంతేస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక గంతేస్తుంది, మండూకం. ఈ ఉపనిషత్తు కూడా ఏం చేస్తుందంటే అంత తొందరగా జంప్ చేస్తుంది అన్నమాట హై లెవెల్కి. ఇక్కడి నుంచి చెప్పి చిన్నగా చెప్పుకుంటూ పోవద్దు మనకు, మెట్టుమెట్టుగా చెప్పొద్దు. ఆహా, మెట్టుమెట్టుగా చెప్పకుండా ఇక్కడి నుంచి ఇంకొక జంప్, అక్కడి నుంచి ఇంకొక జంప్, అట్లా జంప్ చేసుకుంటూ పెడుతుంది, మనల్ని జంప్ చేయిస్తుంది. అందుకని దానికి మాండక్య ఉపనిషత్తు అనే పేరు. కానీ ఉపనిషత్తు అంటే ఏమిటి అన్నారు, ఉపనిషత్తు అంటే ఏమిటి అనేది కిందటి ఉపనిషత్తులో చెప్పాను. ఉపనిషత్తు అంటే ఏమిటి, దాని అర్థం మళ్ళీ తెలుసుకోవాలి. ఇక్కడ కూడా ఈ ఉపనిషత్తుకి మళ్ళీ ఉపనిషత్తు చెప్పేటప్పుడు 4 అర్థాలు చెప్తాను ఏమిటనేది, ఈ వారం కాదు వచ్చే వారం చెప్తాను. ముక్తికోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో రాముల వారు సీతాదేవికి చెప్తారట, ముక్తికోపనిషత్తులో మాండక్యమేవ అలం అన్నారట. ఒక మాండక్య ఉపనిషత్తు అర్థం కాని వాళ్ళు 32 ఉపనిషత్తులు చదవచ్చుట. 32 ఉపనిషత్తులు, 10 ఉపనిషత్తులు చదవమన్నారు. ఈశకేనకట ప్రశ్న ముండమాండక్య తిత్తిరిహి ఐతరే ఎంచె ఛాందోగ్యం బృహదారణ్యకం తధ. ఈ ఒక్కటి అర్థం కాని వాళ్ళు 10 ఉపనిషత్తులు చదవండి అన్నారు. అందులో 10 ఉపనిషత్తులు అర్థం కాకపోతే 32 చదువు అన్నారు. 32 అర్థం కాకపోతే, 32 చదివిన అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం రాకపోతే 108 ఉపనిషత్తులు చదువు అన్నారు. 108 ఉపనిషత్తులు చదివినా జ్ఞానం రాకపోతే నెక్స్ట్ బర్త్ అన్నాడు, వచ్చే జన్మలో కూడా మళ్ళీ చదువు అన్నారు. నేను రానండి, ఈ గురువుగారు రాకపోవచ్చు కానీ ఆ జీవుడు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ రావాలి. కనుక మాండక్యోపనిషత్ వచ్చే వారం మొదలు పెడతాం. ఉపనిషత్తు అంటే ఏమిటని చెప్పిన తర్వాత మొదలు పెడతాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.